సాయి రామ్. సాయి భక్తులకు స్వాగతం. సాయి సచ్చరిత్ర సప్తాహంలోని రెండవ రోజు శుక్రవారం పారాయణ ప్రారంభం. ఆ రోజుల్లో సిరిడి గ్రామంలో ఉన్నవే కొద్దిపాటి ఇళ్ళు. అందులో కొన్ని ఇళ్లకు మాత్రమే బాబా భిక్షాటనకు వెళ్ళేవారు. ఒక బిచ్చగాడిని చక్రవర్తిని చేయగల శక్తి బాబాకు ఉండడమేమిటి? అంతటి మహానుభావుడు భిక్ష కోసం బయలుదేరడమేమిటి? ఇంతగా లేదు, భిక్షలో వచ్చిన ఘన పదార్థాలన్నీ జోరులో వేసుకొని ద్రవ పదార్థాలన్నింటినీ తంబిరేలు డొక్కులో పోసుకొని మసీదుకు వెళ్ళి ఆ పదార్థాలన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసి ఉంచేవారు. ఒక రోజున మసీదు శుభ్రం చేసే పని మనిషి వచ్చి కుక్కలు పిల్లులు ఆ మట్టి పాత్రలో మూతి పెట్టి ఆ పదార్థాలన్నింటినీ కెలుకుతూ తినడం చూసి,
బాబా అట్లా తినిపోతున్నా సరే చూస్తూ ఊరుకోవాల్సిందే, కానీ వాటిని ఏమీ అనకూడదంటావు. ఏమైనా అంటే ఆకలి అనేది అందరికీ ఉంటుంది కదా అంటావు. చూడు ఆ మెతుకులన్నీ చల్లా చెదురుగా ఎట్టా పడ్డాయో.
నీకు కావలసిన రొట్టెలు నువ్వు పట్టుకెళ్తున్నావు కదా, నీకు ఆకలి వేస్తున్నట్టేగా.
పోలే, పట్టుకెళ్ళొద్దు అంటే మానేస్తాను.
మా అయ్యి కుక్కలను పిల్లులను అడ్డు పెట్టని వాణ్ణి, నీ ఆకలికి అడ్డుపడతానా మాయి? నాకందరూ సమానమే.
ఇదిగో బాబా నా రొట్టెలు పట్టుకెళ్తున్నాను, వస్తా.
బాబా మనసు తల్లి మనసు లాంటిది. తాత్యా కోతే పాటిల్ తల్లి బాయిజాబాయి. ఆ తల్లి ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకుని మిట్ట మధ్యాహ్నం ఎండలో పడి పొలాల గట్ల వెంట అడవుల వెంట నడుస్తూ,
ఎంత పెద్ద ముళ్ళు, దారి పొడుగుతా రాళ్ళు రప్పలు ముళ్ళ పొదలును ధ్యానం చేసుకోవడానికి ఎక్కడా చోట్లేనట్టు ఇన్ని కోసలు దూరం ఈ అడవిలోకి వస్తావు. బాబా ఎక్కడున్నాడో, ఏ మూల కూర్చున్నాడో? మధ్యాహ్నం 12 దాటింది. ధ్యానంలో ఉంటే అనడు ఆనడు, బాబా అడుగో ఆ మూల కూర్చొని ఉన్నాడు. వస్తున్నా వస్తున్నా తండ్రి.
బాబా ముందు విస్తరి వేసి రొట్టె కూర వడ్డించింది. తెచ్చిన పదార్థాలలో కొంతవరకే తిన్నాడు బాబా. కానీ తల్లి ఊరుకుంటుందా?
అయ్యో ఈ ఒక్క రొట్టె ముక్క తిను తండ్రి, ఇవన్నీ నీకోసమే చేశాను బాబా. అది ఈ మంచి నీళ్ళు తాగు, పద పద మసీదుకు పోతాం పద తండ్రి.
ఇటువంటి తల్లిగాని తల్లి బాయిజాబాయి. ఆ తర్వాత బాబా అడవులకు వెళ్ళడం మానేశాడు. అప్పటి నుండి బాయిజాబాయి బాబాకు మసీదులోనే భోజనం పెట్టేది. బాయిజాబాయి సేవలను ఒక్క మాటలో చెప్పాలంటే బాబాకు ఆ తల్లి పెట్టింది ఉత్తి భోజనం కాదు, ఆ భోజనంలో పుత్రవాత్సల్యాన్ని కలిపి పెట్టింది. సిరిడి గ్రామం దాటి వెళ్లాలంటే బాబా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. తాత్యా కోతే పాటిల్ సిరిడి వదిలి బయటికి వెళ్లడానికి అనుమతి కోసం బాబా దగ్గరికి వెళ్ళాడు.
బాబా, కోపర్గాంలో ఈరోజు సంత, నేను వెళ్ళక తప్పదు, మీరు అనుమతి ఇవ్వక తప్పదు.
తొందరపడవద్దు, సిరిడి విడిచి బయటికి మాత్రం పోవద్దు
బాబా.
అయితే శ్యామాను నీ కూడా తీసుకుని వెళ్ళు.
శ్యామానా? సరేలే.
బాబా మాటల్ని అస్సలు పట్టించుకోకుండా బయలుదేరాడు తాత్య. టాంగాకు కట్టిన రెండు గుర్రాలలో ఒకటి కొత్తది, చాలా చురుకైనది. సావుల్ విహీర్ దాటగానే ఆ కొత్త గుర్రం పరుగు లంకించుకుంది. కాలు బెనకడంతో గుర్రం కాస్త కూలబడిపోయింది. అదృష్టవశాత్తు తాత్యాకు పెద్ద దెబ్బేమీ తగలకపోయినా కిందపడ్డ వెంటనే బాబా మాటలు గుర్తుకొచ్చాయి. చాలా సిగ్గుపడ్డాడు. బాబా ఆజ్ఞను కాదని వెళ్ళడం ఇది రెండోసారి కదా. మరో సందర్భంలో ఒక ఐరోపా దేశస్థుడు బాబా మాటను ఖాతరు చెయ్యక వెళ్ళినందుకు సరిగ్గా పై విధంగానే జరిగి ప్రమాదమైన గాయాలతో కోపర్గాం ఆసుపత్రిలో పడ్డాడు. రామచంద్ర ఆత్మారాంని బాబాసాహెబ్ తర్ఖడని కూడా పిలుస్తూ ఉంటారు. ఇతను బాంద్రా నివాసి. ఇతని భార్య పిల్లలకు కూడా బాబా అంటే అమితమైన భక్తి, ప్రేమ. అది వేసవికాలం, కుర్రాడికి ఎండాకాలం సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల్లో తల్లి కొడుకు షిరిడీలో గడపాలి అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు శుక్రవారం, అదే రోజు ప్రయాణం. ప్రయాణానికి సామాను సర్దుతున్న తల్లిని చూసి కొడుకు,
అమ్మా ఏమిట్రా, మనం షిరిడీ వెళ్ళడం మానేద్దాం, నాకు ఇష్టం లేదు.
బాగుంది, ఇష్టం లేకపోవడానికి కారణం అంటూ ఉండాలి కదరా.
ఇంట్లో బాబా పూజ ఎవరు చేస్తారు?
మీ నాన్నగారు.
నాకు నమ్మకం లేదు.
ఏ,
నీకు తెలిసి కూడా నన్ను అలా అడుగుతావేంటమ్మా? నాన్నగారు ప్రార్థన సమాజస్తులు కదా.
అయితే
బాబాకు పూజ చేయడం మానేస్తాను?
ఓష్, అదే నీ అనుమానం.
ఏమిట్రా, ఏమిటి మీ సమస్య?
అరుగు, మీ నాన్నగారే వచ్చారు, ఆ అడిగేదేదో ఆయన్నే అడుగు.
ఎవ్వరు ఏమీ అడగక్కర్లేదు, నేనంతా విన్నాను. ఎరా బాబు, బాబాకు ఇక్కడ పూజ సరిగ్గా జరుగుతుందో లేదో అనే కదా నీ అనుమానం. ఒరే, ఆ దిగులు నీకేమీ వద్దు. నాకు ఎన్ని పనులున్నా సరే నా పనులన్నీ పక్కన పెట్టి ముందు బాబాగారి పూజ పూర్తి చేసిన తర్వాతే నా పని చూసుకుంటాను.
విన్నావుగా,
నిజంగానా నాన్న? అమ్మా అమ్మా, అయితే ఈ రోజు రాత్రే మన షిరిడీ ప్రయాణం.
తెల్లవారింది. ఆ రోజు శనివారం. ఆత్మారాం బాబా పట్టణం దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి,
బాబా నీకు నేను చేసే పూజ ఏదో లాంఛనంగా మాత్రం కాదు. నా కొడుకు నీకు ఏ విధంగా పూజ చేసేవాడో ఆ విధంగా నా చేత పూజ పూర్తి చేయించుకునే పూచీ మాత్రం నీది. ఆ కలకండ నైవేద్యం పెట్టి భోజనం సమయంలో భక్తులకు పంచిపెట్టే పూచీ మాత్రం నాది.
తమాషా ఏమిటంటే, పాపం ఆత్మారావు ఏనాడు ఈ విధంగా పూజ చేసి ఎరగడు. ఆ రోజు సాయంత్రం, ఆదివారం, సోమవారం, మళ్ళీ మంగళవారం రోజు కూడా పెందరాడ లేచి పూజ ముగించుకొని కచేరీకి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనం వేళకి ఇంటికి వచ్చి భోజనానికి కూర్చున్నాడు. పూజామందిరంలో బాబా ఫోటో ముందు ప్రసాదం లేకపోవడం చూసి నౌకర్ని పిలిచి,
రామో సార్, ఇక్కడ ప్రసాదం ఏమైంది?
ఈరోజు మీరు నైవేద్యమే పెట్టలేదండి.
ఏమిటి?
అంతే, భోజనం ముందు కూర్చున్నవాడు కాస్త లేచిపోయాడు. మనసు పరిపరి విధాల బాధపడింది. చేసేది లేక బాబా పటానికి నమస్కరించి,
బాబా తప్పు చేశాను, కానీ ఈ నింద మాత్రం నీ మీదే వేస్తున్నాను. నా వంటి వాడికి జ్ఞాపకం చేయకపోవడం నీదేగా తప్పు. సరే, తప్పు జరిగిపోయింది, క్షమించమని అడగడం తప్ప ఇప్పుడు నాకు వేరే మార్గం లేదు. బాబా నన్ను క్షమించు.
ఇది బాంద్రాలో సుమారుగా మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. వెంటనే జరిగిన తప్పును షిరిడీలో ఉన్న కొడుకు వివరంగా తెలియజేస్తూ ఇందుకు బాబా సమక్షంలో తన తరఫున కొడుకుని క్షమాపణ వేడుకోమని ఉత్తరం ద్వారా తెలియజేశాడు. అక్కడ ఇదే సమయానికి, అంటే మధ్యాహ్నం హారతి ప్రారంభం కావడానికి ముందు, బాబా ఆత్మారాం భార్య వద్దకు వెళ్ళి,
తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తిందామనే ఉద్దేశంతో వెళ్ళాను. తలుపు తాళం వేసి ఉంది, ఎట్లాగో లోపలికి ప్రవేశించాను. కానీ అక్కడ తినడానికి ఏమీ లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చేశాను.
అదేమిటి, బాబా ఇక్కడే ఉన్నారు, బాంద్రాలో మన ఇంటికి వెళ్ళడం ఏమిటి? ఏమిటో బాబా మాటలు నాకేం అర్థం కావట్లేదు.
నాకు అర్థమైంది, నేనప్పుడే అన్న మాట వినిపించుకున్నావు కాదు. అమ్మా, ఇంటి వద్ద నాన్నగారు బాబా పూజలో ఏదో లోపం చేసి ఉంటారు.
బాబు.
అవునమ్మా, బాబాను క్షమాపణ వేడుకుందాం పద, మాకు సెలవు ఇప్పించండి బాబా, మేము మా ఊరు వెళ్ళిపోతాం.
అల్లా మాలిక్, తొందరపడవద్దు, మీరు షిరిడీ విడిచి వెళ్ళక్కర్లేదు, మీ నాన్నగారిని పూజ అక్కడే చెయ్యమను.
వెంటనే ఈ విషయం అంతా బాంద్రాలో ఉన్న తండ్రికి ఉత్తరం ద్వారా తెలియజేశాడు కొడుకు. పూజను మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయవద్దని తండ్రిని వేడుకున్నాడు. అక్కడ బాంద్రాలోనూ ఇక్కడ షిరిడీలోనూ సంఘటనలు ఏకకాలంలో జరగడం ఇది ఆశ్చర్యంగా లేదు. ఇప్పుడు మనం ఆత్మారాం శ్రీమతి గారి అనుభవాలు ఎటువంటివో విందాం.
పురందరి అన్నయ్య గారా, రండి రండి అన్నయ్య గారు. అమ్మో అమ్మో, వదిలి గారు కూడా వచ్చేసారా? చాలా రోజులకు మా ఇంటికి వచ్చారు.
ఏమ్మా, ఆత్మారావు ఇంట్లో లేడా?
ఆయన ఏదో పనుందని బజార్కి వెళ్ళారు. కూర్చోండి. మీరు వదిలి గారు కలిసి వచ్చారంటే ఏదో విశేషం ఉందన్నమాటే.
మేము షిరిడీ వెళుతున్నామని చెప్పడానికే వచ్చాం.
హా, షిరిడీయే?
అవునమ్మా, ఈ రాత్రికే ప్రయాణం.
చాలా సంతోషం.
యావండి వదిన గారు, నేను మూడు వస్తువులు బాబాగారికి నైవేద్యం పెట్టాలనుకున్నాను.
ఏమిటా మూడు వస్తువులు?
ఒకటి వంకాయ పెరుగు పచ్చడి, రెండవది వంకాయ వేపుడు కూర, మూడవది పేడ అనుకున్నాను. పేడ బజార్ నుంచి తేవడానికి ఆయన లేరు కాబట్టి ముందుగా పెద్ద వంకాయలు రెండిస్తాను. ఒక వంకాయతో పెరుగు పచ్చడి, రెండవ దాంతో వేపుడు చేసి బాబాకు వడ్డించండి.
ఇంతే కదా, ఇచ్చినందుకు మీకు, చేసి వడ్డించినందుకు నాకు పుణ్యం వస్తుంది.
రఘువీర్ భాస్కర్ పురందరే దంపతులు షిరిడి చేరుకున్నారు. పురందరే గారి భార్య ఒక వంకాయతో పెరుగు పచ్చడి చేసి బాబా భోజనాన్ని కూర్చున్నప్పుడు వెళ్ళి వడ్డించింది. ఆ పెరుగు పచ్చడి బాబాకు చాలా రుచిగా అనిపించింది. అందుచేత అందరికీ పంచిపెట్టారు బాబా. వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలి అని అడిగాడు బాబా. వెంటనే వెళ్ళి రాధాకృష్ణమాయికి ఈ విషయం చెప్పారు. వచ్చిన చిక్కు ఏమిటంటే అది వంకాయల కాలం కాదు, పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? చివరకు వంకాయ పెరుగు పచ్చడి తెచ్చింది పురందరయ్య గారి భార్య అని తెలుసుకొని వంకాయ వేపుడు కూడా ఆవిడే చేసి పెట్టాలి అని నిశ్చయించారు. అప్పుడు అందరికీ తెలిసింది వంకాయ వేపుడికి గల ప్రాధాన్యత ఏమిటో. బాబా సర్వజ్ఞతను తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. అది 1915వ సంవత్సరం. ఒకరోజు ఆత్మారాం భార్య బాబాకు పేడా నైవేద్యం పెట్టింది. అదే రోజు గోవింద బలరాం మంకట్ ఆత్మారాం ఇంటికి వచ్చాడు. అనుకోకుండా ఆత్మారాం కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికొచ్చిన గోవిందను చూసి,
రావయ్యా గోవింద, రా కూర్చో, ఏమిటి విశేషాలు?
నేను షిరిడి వెళ్తున్నాను బాబాయ్ గారు, అది చెప్పడానికే వచ్చాను.
అరే చాలా సంతోషం, ఏమిటి అనుకోకుండా షిరిడి ప్రయాణం పెట్టావు?
మా తండ్రి గారి ఉత్తరక్రియలు షిరిడిలో చేయాలనుకున్నాను.
ఎవరు? ఓహో గోవింద.
ఏమోయ్ గోవిందు షిరిడి వెళుతున్నట్ట.
షిరిడి ఏమండి ఏమండి, మనం బాబాగారి కోసం ఏదైనా పంపిస్తే బాగుంటుందేమో.
పంపితే బాగానే ఉంటుంది, కానీ ఈ సమయంలోనా? అసలే గోవిందుడు విచారంలో ఉన్నాడు కదా.
ఓ అవును కదూ, ఏం లేదు, ఈ పూట బాబాగారికి నైవేద్యం పెట్టిన పేడ ఉంది, అది పంపిద్దామని.
కానీ పాపం గోవిందుడికి శ్రమ అవుతుందేమో.
భలే వారే, ఇందులో శ్రమే ఉందండి.
అయితే ఉండు, డబ్బాలో పెట్టి తీసుకొస్తాను.
గోవింద్ షిరిడి వెళ్ళి తండ్రిగారి ఉత్తరక్రియలు ముగించుకొని ఆ తర్వాత బాబా దర్శనం చేసుకున్నాడు. కాని బాబాకి ఇవ్వవలసిన పేడ మాత్రం తన బస నుండి తీసుకురావడం మర్చిపోయాడు. మళ్ళీ సాయంకాలం కూడా వచ్చి బాబా దర్శనం చేసుకున్నాడు, కానీ పేడా సంగతి పూర్తిగా మర్చిపోయాడు. కానీ బాబా మాత్రం గుర్తుంచుకుని,
నా కొరకు ఏం తెచ్చావు?
నేనేమీ తీసుకురాలేదు బాబా.
నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాం భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదు.
మర్చిపోయాను, నన్ను క్షమించు బాబా. నిజమే, నేనుండే బస ఇక్కడికి చాలా దగ్గర, పరిగెత్తుకుపోయి పట్టుకొస్తాను, ఇప్పుడే వస్తాను బాబా.
ఏమైతేనేం, పాపం గోవిందుడు తన మతిమరుపుకు సిగ్గుపడి వెంటనే వెళ్ళి పేడా తేవడం, బాబాకి ఇవ్వడం, ఇచ్చిన వెంటనే బాబా గుటుక్కును మింగేయడం జరిగాయి. అది చూసి గోవిందుడు,
అదేంటి బాబా అట్లా మింగేశారు, పేడా మిఠాయి అంటే మీకు అంత ఇష్టమా?
నా భక్తులు నన్ను ఏ విధంగా భావిస్తారో నేను వారిని కూడా ఆ విధంగానే అనుగ్రహిస్తాను.
ఒకరోజు ఆత్మారాం భార్య షిరిడిలో ఒకరింటికి మధ్యాహ్న భోజనానికి వెళ్ళింది. అందరికీ భోజనాలు వడ్డించేశారు.
ఆ కుక్క అప్పటి నుంచి అదే పనిగా మురుగుతోంది, పాపం ఆకలవుతోందో ఏమిటో. అంతవరకు ఈ రొట్టె ముక్కన్నా వేద్దాం.
ఆ సాయంకాలమే బాబా దర్శనం చేసుకుందామని మసీదుకి వెళ్ళింది ఆత్మారాం భార్య. మసీదులో కాలు పెట్టగానే బాబా,
వచ్చావా మాయి, నాకు గొంతు వరకు భోజనం పెట్టావు, నా జీవశక్తులు సంతృప్తి చెందాయి, ఎప్పుడూ ఆ విధంగానే చెయ్యి, నీకు సద్గతి కలుగుతుంది. ఆకలితో ఉన్న జీవికి మొదట భోజనం పెట్టి తర్వాత నీవు భోజనం చెయ్యి.
బాబా మీ మాటలు నాకు ఆశ్చర్యంగా ఉన్నాయి. నేనే నా భోజనం కోసం ఒకరి మీద ఆధారపడున్నాను, వారికి డబ్బిచ్చి భోజనం చేస్తున్నాను, అట్లాంటిది నేను మీకు భోజనం పెట్టడం ఏమిటి బాబా?
నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేణుపులు తీస్తున్నాను. నువ్వు ఒక కుక్క ముందు రొట్టె ముక్క విసిరావు, జ్ఞాపకం ఉందా? ఆ కుక్క నేను ఒకటే
బాబా.
ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారు, వారే నా భక్తులు. నేనొకటి, తక్కిన జీవరాశి ఇంకొకటి అను భేదమును విడిచి నన్ను సేవించు.
బాబా పడక కోసం సుమారు 4 మూరల పొడవు, 1 జానుడు మాత్రమే వెడల్పు గల కర్ర బల్లను చేయించాడు నానాసాహెబ్ డెంగలే. ఆ బల్లను నేల మీద కాకుండా మసీదు దూలాలకు ఉయ్యాలడా వేలగట్టాడు బాబా. పైగా ఈ ఉయ్యాల బల్లను బాగా చినిగిపోయిన పాత పల్చటి గుడ్డపీలికలతో కట్టాడు. ఈ గుడ్డపీలికలు కర్రబల్ల బరువును ఆపడమే అనుమానం. దీనికి తోడు ఆ బల్లకు 4 మూలలా 4 ప్రమిదుల్లో దీపాలు కూడా వెలిగించేవాడు. బాబా బరువును, కర్రబల్ల బరువును, ఆ 4 దీపాలను ఆ చినిగిపోయిన పాత గుడ్డ పీలికలు మోస్తున్నాయి అంటే ఇదంతా బాబా లీల కాక మరేమిటి చెప్పండి. ఇటువంటి విచిత్రాన్ని చూడాలని ప్రజలు మసీదు ముందు గుమికూడేవారు. కానీ దీని అంత్యేమిటో చిక్కనీయకుండా దీని ఒక లీలగానే మిగిల్చి పారేశాడు. చివరకు విసుగు పుట్టి ఆ బల్లను కాస్త విరిచి పారేశాడు. శ్రీ సాయిబాబా భగవంతుడు అని మనం అంటాం, కానీ బాబా ఏమంటారో తెలుసా? నేను భగవంతుణ్ణి గాను, భక్తి ప్రేమలతో కట్టివేసే ప్రతి భక్తునికి నేను సేవకుణ్ణి అంటారు. మరి ఈ విధంగా బాబాను భక్తి ప్రేమలతో కట్టిపడేసే భక్తుడు ఉన్నాడంటారా? ఎందుకు లేడు. ఇతని పేరు నానావళి. ఇతని తత్వం ఏమిటో అర్థం చేసుకోవడం ఒక్క బాబాకి తప్ప మరెవరికి సాధ్యం కాదు. అదిగో నవ్వుకుంటూ పరుగుదీస్తూ బాబా దగ్గరికే వస్తున్నాడు.
బాబా, బాబా చూడు, ఇటు చూడు, నువ్వు వచ్చేసా బాబా.
నానావళి ఎక్కడికి కదలకుండా ఈ గద్దె మీదే కూర్చొని ఉన్నాను కదా, ఎందుకు అంత గట్టిగా అరిచావు?
అవును, నా కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా ఆ గద్దె మీద నువ్వే కూర్చుంటున్నావు. ఏ, నేను కూర్చోకూడదా?
కూడదని ఎవరన్నారు? నానావళి, నీకు కూర్చోవాలని ఉందా?
అవును. నువ్వులే? లే బాబా.
ఇదిగో లేచాను.
కిందికి దిగిరా, రా కింద కూర్చో, నేల మీద కూర్చో.
సరే కింద కూర్చున్నాను.
బాబా బాబా ఇప్పుడు చూడు, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను. బాబా ఈ గద్దె మీద నేను కూర్చున్నాను. ఎంత బాగుందో బాబా, ఈ గద్దె మీద కూర్చుంటే చాలా బాగుంది. ఎంత బాగుందో బాబా, చాలా బాగుంది బాబా.
అదేమిటి నానావళి, గద్దె దిగి వచ్చేసావే, గద్దె మీద కూర్చో, పర్వాలేదు. అల్లా మాలిక్. నానావళి ఏమైనా కావాలా?
బాబా అల్లా మాలిక్, అల్లా మాలిక్ అంటే భగవానుడే యజమాని అవునా? అయితే ఆ గద్దె మీద ఎవరు కూర్చోవాలి? యజమాని కూర్చోవాలి. యజమాని అంటే భగవంతుడు, నువ్వే బాబా. ఆ గద్దె మీద కూర్చోవలసింది నువ్వే. నువ్వే నా యజమానివి, భగవానుడివి. రా. లే బాబా, లే రా. ఆ గద్దె మీద నువ్వే కూర్చోవాలి బాబా. కూర్చో, కూర్చో బాబా. బాబా నా స్థానం ఇదిగో ఈ పాదాల దగ్గర. బాబా తమలపాకుల్లాంటి నీ లేత పాదాలకు ఒక్కసారి సాష్టాంగపడి నమస్కరించనీ బాబా.
నిజంగా నానావళి వింత మనిషే. పంచభూతాలనే తన గుప్పిట బంధించగల బాబాను పైకి లేచి నిల్చో, కింద నేల మీద కూర్చో అని శాసించగలిగాడు అంటే భగవత్ స్వరూపుడైన బాబాకు, భక్తుడైన నానావళికి మధ్య అది ఎంతటి బాంధవ్యమో ఆలోచించండి. కొన్ని సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. నానావళి యజమాని, ఆ అల్లా మాలిక్ శ్రీ సాయిబాబా మహాసమాధి చెంది 12 రోజులు దాటిపోయాయి. 13వ రోజున నానావళి తన యజమాని లేని ఈ లోకంలో తనకు పని లేదంటూ ఇహలోక బాంధవ్యాలన్నీ తెంచుకొని బాబాను వెతుక్కుంటూ పరలోకాలకు వెళ్ళిపోయాడు. అది ఒక దేవాలయ ప్రాంగణం. ఒక హరిదాసు శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర హరికథ చెబుతూ మధ్యలో ఓ 2 నిమిషాల పాటు శ్రోతలకు వ్యవధనిచ్చాడు. ఈ వ్యవధి సమయంలో
గురువుగారు నమస్కారం. ఓ చిన్న అనుమానం.
ఏమిటది
అయ్యా? భక్తులు తమ తమ ఇష్టానుసారం బాబాను పూజించవచ్చు, బాబా ఎప్పుడూ కాదనడని, బాబాలో ఉన్న సుగుణమే అది అన్నారు కదా. అసలు ఈ విధంగా ఎప్పుడైనా జరిగిందంటారా గురువుగారు?
ఎందుకు జరగలేదు నాయన, అనేక సార్లు జరిగింది.
అదే ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని.
ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను సోదరుడారా, కూర్చుని సావధానంగా వినండి. బోలో శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి. భక్తులారా, ఒకసారి ఏం జరిగిందంటే, బాబాగారి దర్శనం చేసుకుందామని డాక్టర్ పండిత్ అనే వ్యక్తి షిరిడి వచ్చి మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించాడు. బాబాను చూస్తూ కూర్చున్నాడు పండిత్. ఎంతసేపు బాబా మాట్లాడించకపోయేసరికి తన మనస్సులోనే అనుకున్నాడు, ఏమని, నేను వచ్చి చాలాసేపు అయింది, ఏమిటిది బాబా ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడేమిటి, పోనీ నేనెవరో ఏమిటో నేనే పరిచయం చేసుకుంటే బాగుంటుందేమో అనుకుని, బాబా నా పేరు డాక్టర్ పండిత్, నేను తాత్యాసాహెబ్ నూల్కర్ గారి స్నేహితుణ్ణి అన్నాడు ధైర్యం చేసి. వెంటనే బాబా జవాబిచ్చాడు, ఏమని, మీరు వెళ్ళి దాదాభట్ కేల్కర్ని కలవండి అన్నాడు. అంతే, ఒక్క మాటతో అవాక్కైపోయాడు డాక్టర్ పండిత్. బాబాగారి మాట ప్రకారం డాక్టర్ పండిత్ దాదాభట్ గారింటికి వెళ్ళి,
అయ్యా దాదాభట్ కేల్కర్ గారు.
నేనే దాదాభట్ కేల్కర్ని.
నమస్కారం.
నమస్కారం. నమస్కారం. చెప్పండి.
నా పేరు డాక్టర్ పండిత్, నన్ను బాబాగారు పంపించారు.
అట్లాగా, చాలా సంతోషం. స్వాగతం, రండి రండి, అలా కూర్చోండి.
మీరెక్కడికో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు, చేతిలో పళ్ళెం, పళ్ళెల్లో పూలు, పండ్లు, చందనం చూస్తూ ఉంటే మీరు గుడికి వెళుతున్నట్టున్నారు. సమయం కాని సమయంలో వచ్చినట్టున్నాను, క్షమించాలి.
మీరు ఊహించింది నిజమే. మాకు షిరిడీలో మసీదే గుడి, మసీదులోని బాబాయే దైవం. అయ్యా బయలుదేరింది బాబాగారి దగ్గరకే, సందేహం లేదు. నాతో పాటు మీరు వస్తున్నారు, ఏమంటారు?
అయ్యో అయ్యో, అంతకంటేనా, మీతో రావడం నాకు తృప్తిగా ఉంటుంది, పదండి వెళదాం.
ఆ విధంగా వారిద్దరూ మసీదుకు వెళ్ళి శ్రీ సచ్చిదానందుడైన సాయిబాబా దర్శనం చేసుకున్నారు. బాబాను దర్శించగానే ఏదో తెలియని ఆనందంలో మునిగిపోయారు పండిత్ గారు. అనుకోకుండానే దాదాభట్ గారి పూజాపళ్ళంలోని చందనం తీసుకుని అందరూ చూస్తూ ఉండగానే బాబాగారి నుదుటపైన త్రిపుండ్రాకారంగా తీర్చిదిద్ది బాబాగారి చైతన్య రూపాన్ని తృప్తిగా చూస్తూ చెమ్మగిలిన నేత్రాలతో చేతులు రెండూ జోడించి బాబా పాదాల చెంత మోకరిల్లాడు. బోలో శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజకి. ఇలా ఉండగా అదే రోజు సాయం సమయమున దాదాభట్ గారు బాబా దగ్గరకు వెళ్ళి,
బాబా ఒక్క మహల్సాపతి గారు తప్ప మరెవరైనా చందనం పొయ్యడానికి వచ్చినా నిరాకరించురే, అటువంటిది డాక్టర్ పండిత్ గారి పట్ల ఊరుకున్నారేమిటి బాబా?
నేనొక ముసల్మానునని, తానొక సత్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుడిని పూజించుట ద్వారా తాను మైలబడిపోతానేమో అన్న భేదభావాన్ని చూపెట్టకుండా నిష్కల్మష హృదయంతో నా నుదుట చందనం అలంకరించాడు. నన్నే తన గురువుగా భావించాడు. అది నన్ను కట్టిపడవేసింది. నేను కాదనలేకపోయాను.
ఆ విధంగా అదృష్టం పండిత్ గారిని వరించింది. భక్తులు వారివారి భావానుసారం తనను ఆరాధించుటకు బాబా సమ్మతించేవారు. జై బోలో శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి. భక్తులారా, బాబా ఎప్పుడు ఏ భక్తుని చేరదీసి ఆశీర్వదిస్తారో, ఎవరిని ఆగ్రహించి వెళ్ళగొడతారో రెండూ తెలియవు, కానీ రెండూ సంభవమే. ఒకసారి ఒక మహమ్మదీయ భక్తుడు మక్కా మదీనా యాత్రలన్నీ పూర్తి చేసి చివరకు బాబా దర్శనం కోసం షిరిడి వచ్చాడు. చావడి ఉత్తర భాగంలోనే మకాం పెట్టాడు. ఇతని పేరు హాజీ సిద్దిక్ ఫాల్కే. కళ్యాణ్నివాసి అయిన హాజీ షిరిడి వచ్చి 9 మాసాలు పూర్తిగా వచ్చిన ఒక్కసారి కూడా బాబాగారు ఈ హాజీ గారిని మసీదులో కాలు పెట్టనివ్వలేదు. పాపం కారణం తెలియక నిరాశతో సిద్దిక్ ఫాల్కే కృంగిపోయాడు. ఏమీ తోచనివాడై హాజీ సిద్దిక్ ఫాల్కే వెంటనే వెళ్ళి బాబాకు ప్రియభక్తుడైన శ్యామాను కలుసుకుని
తన తరపున బాబాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడు. సమయం చూసుకుని శ్యామ,
దేవా, ఆ ముసలిహాజీని మసీదులో కాలు పెట్టనీయమెందుకు? అనేక మంది నిన్ను దర్శించిపోతున్నారు కదా, ఆ హాజీని ఎందుకు ఆశీర్వదించవు?
శ్యామ, నీవు చిన్నవాడవు, వీటిని గ్రహించే శక్తి నీకు లేదు. ఆ అల్లాయే ఒప్పుకోనప్పుడు నేను మాత్రం ఏం చేయగలను? ఆయన కటాక్షం లేకుండా మసీదులో కాలు పెట్టగలవాడెవడు?
దేవా, మరో మార్గం లేదా?
నీవు వాని వద్దకు పోయి వానిని బారవినూతి దగ్గరున్న ఇరుకు కాలి బాటకు రాగలడేమో అడుగు.
శ్యామాజీ, మాకు కావలసింది బాబాకా దర్శన్. ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి ఈ హాజీ తయారుగా ఉన్నాడు.
దేవా, హాజీ ఎందుకు ఒప్పుకున్నాడు?
40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కో.
అరే బాయ్, బాబా దర్శన్ ముందు 40,000 ఏమి రకం? 4 లక్షలు ఇస్తాం, మాట తప్పేదీ లేదు. మాకు కావాలి బాబాకా దర్శన్, బస్.
దేవా, ఆ హాజీ 4 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.
సరే, మసీదులో ఈరోజు మేకను కోస్తున్నాం, వాడికి ఏం కావాలో కనుక్కో.
మాకు ఏమీ వద్దు శ్యామాజీ, బాబాగారి మట్టి పాత్రలోని చిన్న ముక్క చాలు భాయ్, బస్, హమ్ ఖుష్ హో జాయెంగే.
ఆ మాట వినగానే బాబాకు విపరీతమైన కోపం వచ్చింది. ఒళ్ళు తెలియని ఆవేశంతో గిన్నెలు కుండలు గిరవాటేశాడు. ఆ కోపావేశంతోనే హాజీ వద్దకు వెళ్ళి,
హాజీ, నా గురించి నీవేమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడివని, పెద్ద హాజీవని గొప్పలు పోతున్నావు. ఏమిటేమిటో మాట్లాడుతున్నావు, నా దగ్గర నీ ఆటలు. ఖురాన్ చదివి చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసి ఉన్న గర్వంతో నన్నే గుర్తించలేకపోతున్నావు, జాగ్రత్త.
ఆ విధంగా హాజీని కోపించి మసీదుకు తిరిగి వెళ్ళిపోయారు బాబా. బాబా కోపానికి కారణం తెలియక కుదేలు పడిపోయాడు హాజీ. మసీదుకు తిరిగి వెళ్ళిపోయిన బాబా మళ్లీ అరగంటకే హాజీ దగ్గరకు వచ్చాడు. హాజీ కళ్ళు తెరిచి చూడగానే,
అరే, ఇది ఏమి ఈ గంపల నిండా మామిడి పళ్ళు?
ఫాల్కే, అవి నీ కోసమే.
బాబా, 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 వచ్చారా బాబా? ఏ సాయి, మేరే మాలిక్, ముజే మాఫ్ కరో బాబా, ముజే మాఫ్ కరో.
హాజీ, లే, ఈ మామిడి పళ్ళన్నీ నీ కోసమే. ఇదిగో, నీకు 55 రూపాయలు ఇస్తున్నాను, దాచుకో. ఇక ముందు నీవు నా మనిషివి
బాబా,
నా దర్బార్లో ఒకటివి
బాబా.
నాతో కలిసి భోజనం చేతువుగానిరా
బాబా. హే సద్గురు సాయి, మేరే మాలిక్, మేరే మాలిక్, మేరే మాలిక్.
ఏమిటి భీభత్సం? ఎక్కడ చూసినా నీళ్లు తప్ప నేల కనిపించడం లేదు. ప్రజలు అల్లకల్లోలంగా అయోమయ పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. అందరికీ ఆసరా ఆ మసీది, ఆ ద్వారకా మాయే. అందరినీ రక్షించువాడు ఆ సాయినాథుడు ఒక్కడే.
బాబా, బాబా, నీవేందుకు బాబా, నీవే మమ్మల్ని కాపాడుతాడు. రాత్రిపూట ఈ కటిక చీకట్లో దిక్కు తోచక భయం వేసి నీ దగ్గరకు వచ్చాం బాబా.
బాబా, రక్షించు బాబా, అలా చూస్తూ నిలబడతామే బాబా. మమ్మల్ని రక్షించు బాబా, కాపాడుతాను బాబా.
ఆగో, ఆగో,
నీ కోపం తగ్గించు, నమ్మదించు, నమ్మదించు, నమ్మదించు. అల్లా మాలిక్.
బాబా, బాబా, తుఫాన్ ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది బాబా. మమ్మల్ని కాపాడావు తండ్రి, మమ్మల్ని కాపాడావు.
అవును బాబా, మమ్మల్ని ఆపదలు ఆదుకున్న భగవంతుడివి బాబా.
బాబా, 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 అదిగో ఆకాశంలో చందమామ బాబా.
ప్రకృతి ఆగ్రహిస్తే అరికట్టడం ఎవ్వరికీ సాధ్యం కాదు, ఒక్క ఆ భగవంతుడికి తప్ప. ఆ భగవంతుడే శ్రీ సాయినాథుడు. గతంలో వచ్చింది నీటి ప్రమాదమైతే ఇప్పుడు అగ్ని ప్రమాదం. ఆ మంటను చూసి ఎక్కడి వారక్కడ దూరంగా పారిపోయారే గాని మంటను చల్లార్చడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు, ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంతలో బాబా తమ శటగాను తీసి స్తంభం మీద కొట్టడం ప్రారంభించాడు.
దిగు దిగు, శాంతించు శాంతించు, అల్లా మాలిక్ అల్లా మాలిక్.
శ్రీ సాయినాథ తండ్రి, నీ లీలలకు ఒక ఆది అంతం ఏది కనిపించదు. విన్న కొద్దీ వినాలనిపించే నీ లీలలు అనంతం. సిరిడీలో ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడాలి అని కాకా మహాజని బొంబాయి నుండి బయలుదేరి సిరిడి వచ్చాడు. రాగానే బాబా దర్శనం చేసుకున్నాడు. కాకాను చూడగానే బాబా,
కాకా మహాజన్, ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నావు?
అదే, ఒక్క వారం రోజులుండి గోకులాష్టమి వైభవాన్ని చూసిన తర్వాత తిరిగి బొంబాయి వెళ్ళాలి అనుకుంటున్నాను. కాదు కూడదు అంటే మరో వారం రోజులు ఉండమన్నా ఉంటాను బాబా. లేదు, మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడే వెళ్తాను.
అయితే రేపు వెళ్ళు.
లేదు ఊలేదు, మరో మాట లేనే లేదు. మరుసటి రోజే సిరిడీ వదిలి బొంబాయి చేరుకున్నాడు కాకా మహాజని. మామూలుగా ఆ రోజు కచేరీకి వెళ్ళిపోయాడు. వాళ్ళ యజమాని కాకాను చూడగానే,
అరే కాకా వచ్చేశాడు. కాకా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అయ్యా గుమాస్తా గారు, మన కాకా వచ్చేశాడండి.
నమస్తే కాకా. వెంటనే బయలుదేరరావడం మంచి పని చేశామనుకో.
నిజమే, మేమంతా నీరాక గురించే చూస్తున్నామయ్యా. యజమానిని కదా, నాకు కాళ్ళు చేతులు ఆడలేదనుకో.
అవును కాకా, అది మా అదృష్టం. మన ఆఫీస్ మేనేజర్ గారు అనుకోకుండా హఠాత్తుగా జబ్బు పడ్డారు.
అందుకే నీకు వెంటనే ఉత్తరం కూడా రాశాను. ఇంతలో నువ్వే తిరిగి వచ్చేసావు.
ఇది కూడా తిరిగి వచ్చింది సార్.
ఏమిటయ్యా అది?
మీరు సిరిడికి రాసిన ఉత్తరం సార్.
భావు సాహెబ్ ధుమాల్ అనే ప్లీడరు కోర్టు పని మీద నిఫాడ్ వెళుతూ దారిలో సిరిడీలో దిగి బాబా దర్శనం చేసుకున్నాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి,
బాబా నాకు అనుమతి ఇప్పించండి, వెంటనే నిఫాడ్ వెళ్ళిపోవాలి, కోర్టు కేసు కూడా ఉంది.
అల్లా మాలిక్, తొందర పడవద్దు. సిరిడీలో ఇంకొక వారం రోజులుండి తర్వాత వెళ్దువు కానీ. ఏ అల్లా మాలిక్!
ఒక్కసారిగా అవాక్కైపోయాడు భావు సాహెబ్ ధుమాల్. చేసేది లేక ప్లేడర్ గారు సిరిడీలో వారం రోజులు ఆనందంగానే గడిపారు. ఆ తర్వాత బాబా అనుమతి తీసుకొని నిఫాడ్ వెళ్ళారు. మెజిస్ట్రేట్కి కడుపు నొప్పి వచ్చిన కారణంగా కేసు వాయిదా పడిందని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. అది బాబా పలుకంటే నానాసాహెబ్ నిమోంకర్ గ్రామానికి వతందారే కాక ఒక పెద్ద మెజిస్ట్రేట్ కూడాను. సతీసమేతంగా ఇతను కొంతకాలం సిరిడీలో ఉన్నాడు. ఒకరోజు,
ఏమిటో యా కంగారు, ఏమిటో ఉత్తరం, ఎక్కడి నుంచి?
బేలాపూర్ నుండి అబ్బాయి రాశాడండి, వాడికి ఒంట్లో బాగాలేదట. పోని మనం ఒకసారి వెళ్ళి అబ్బాయిని చూసి ఓ 4 రోజులుండి వచ్చేద్దామండి.
4 రోజులా? కుదరదు కానీ, ఇక్కడ నాకు అర్జెంటు పనులున్నాయి. కావాలంటే అబ్బాయిని చూసి బేలాపూర్ నుండి మరుసటి రోజే వచ్చేద్దాం, తెలిసిందా?
సరేలేండి, ముందు వెళ్ళి బాబాగారి అనుమతి తీసుకోవాలిగా.
అట్లాగే పద.
సాఠేవాడ ముందు బాబా కొంతమందితో మాట్లాడుతూ కూర్చున్నారు. సమయం చిక్కగానే నిమోంకర్ భార్య బాబా దగ్గరకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి విషయమంతా చెప్పి అనుమతి కోరింది. అప్పుడు బాబా,
వెంటనే వెళ్ళమ్మా, ఆలస్యం చెయ్యకు. ప్రశాంతంగా నీ బంధువులందరినీ చూసి బేలాపూర్లో 4 రోజులుండి సుఖంగా గడిపి తర్వాత సిరిడీకి రా తల్లి.
అట్లాగే బాబా. ఏమండి విన్నారుగా?
సరే పద.
నాసిక్ నివాసి అయిన ములే శాస్త్రి బ్రాహ్మణుడు, పూర్వాచార పరాయణుడు, షట్శాస్త్ర పారంగతుడు. ములే శాస్త్రి తన సాముద్రిక శాస్త్ర నైపుణ్యాన్ని బాబాకు రుచి చూపించాలని,
బాబా ఏది నీ చేయి చాపు? అదేమిటి, 4 అరటిపళ్ళు నా చేతిలో పెట్టి మాటా పలుకు లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడే.
తర్వాత లెండి తోటకు వెళుతూ మార్గమధ్యంలో బాబా, గేరు తయారుగా ఉంచండి, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అన్నాడు. ఈ మాటల్లోని భావం ఎవరికీ బోధపడలేదు. ఇక్కడ వాడా చేరుకున్న మూలేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని పూజ మొదలుపెట్టాలని తయారయ్యాడు. శ్రీమాన్ బాపూసాహెబ్ బూటీ మూలేశాస్త్రి వద్దకు వచ్చి,
అయ్యా మూలేశాస్త్రి గారు.
ఎవరు?
బూటీ గారా?
నమస్కారం. మధ్యాహ్న హారతికి నాతో వస్తారేమోనని అడగడానికి వచ్చాను.
బూటీ గారు, నేను కొంచెం పని మీద ఉన్నాను. బాబాగారి దర్శనం వీలుంటే సాయంకాలం చేసుకుంటాను, మీరు వెళ్ళండి.
అట్లాగే.
లెండి తోట నుండి తిరిగి వచ్చాడు బాబా. మసీదులో మధ్యాహ్న హారతికి అంతా సిద్ధం చేశారు. బాబా ఆసనం అలంకరించారు. భక్తులు బాబాకు నమస్కరించారు. మధ్యాహ్న హారతి ప్రారంభమైంది.
బాబా, నాసిక్ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి దక్షిణ తీసుకురా.
అట్లాగే బాబా, ఇదిగో వెళ్తున్నాను.
బూటీ మూలేశాస్త్రి దగ్గరకు వెళ్ళి బాబా ఆజ్ఞను అతనికి వినిపించారు. విని నిర్ఘాంతపోయాడు మూలేశాస్త్రి.
బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, నేను ఆయన ఆశ్రితుడను కానీ వారికి నేనెందుకు దక్షిణ ఇవ్వాలి?
సరే,
నా అనుష్ఠానం తర్వాత చేసుకుంటాను.
బూటీ, నీ వంటి కోటీశ్వరుడి ద్వారా దక్షిణ అడగటంతో నేను కాదనలేకపోతున్నాను. నేను మీతో వస్తున్నాను, పదండి.
దూరంగా నిలబడే బాబాపై పువ్వులను విసిరాడు మూలేశాస్త్రి. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తన గురువైన ఘోలస్వామి కూర్చొనుండడం చూసి ఆశ్చర్యపోయాడు. సందేహాలన్నీ పక్కకు నెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదాలపై పడి నమస్కరించాడు.
గురువరయ్యా, గురుభ్యో నమః. ఘోలస్వామి, గురుభ్యో నమః. గురుభ్యో నమః. గురుభ్యో నమః.
దక్షిణ కావాలి.
తప్పకుండా ఇస్తాను, తప్పకుండా ఇస్తాను బాబా. ఏనాడో గతించిన నా గురుదేవులను నీలో దర్శించుకునే భాగ్యాన్ని కలగచేశావు. ధన్యుణ్ణి బాబా, ధన్యుణ్ణి. నా ఊహకందని నీ శక్తిని గమనించాను బాబా. బాబా, మనస్ఫూర్తిగా నీకు నమస్కరించి దక్షిణ సమర్పించుకుంటున్నాను.
గురువు మీదే స్థిరమైన నమ్మకం ఉంచిన మూలేశాస్త్రిని బాబా ఎంతగానో ప్రేమించాడు, గౌరవించాడు. బాబా యొక్క ఆశ్చర్యకరమైన లీలను చూసిన భక్తులందరికీ అప్పుడు అర్థమైంది గేరు తండ్రి కాషాయ వస్త్రాలు ధరిస్తాను అని బాబా ఎందుకన్నారు.
అయ్యా డాక్టర్ గారు.
ఓహో, మామలతాదారు గారా?
మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చానండి.
ఏమిటో అది?
మీరు నేను కలిసి షిరిడీకి వెళుతున్నాం.
నేను రాను, రాలేను.
అయితే షిరిడీకి నాతో రారన్నమాట.
షిరిడీ రావడానికి నాకు అభ్యంతరం లేదయ్యా, రమ్మంటే సరదాగా వస్తాను. ఎందుకంటే నాకు కొన్ని నియమాలున్నాయి.
అబ్బో, ఏమిటో అవి?
నేను ఒక మహమ్మదీయుడికి నమస్కారం చేయలేను, ఒకటి. రెండవది, నా ఆరాధ్య దైవము, నా సర్వస్వము ఆ శ్రీరాముడే కాబట్టి.
ఏం పర్వాలేదు, నీవు తప్పనిసరిగా నమస్కారం పెట్టాలి. పెట్టకపోతే కుదరదు అని నేనేం బలవంతం చెయ్యనయ్యా. నువ్వు నాతో షిరిడీకి వస్తున్నావు.
అట్లా అయితే ఓకే.
గమ్మత్ ఏమిటంటే, టికెట్ ఉన్నవాడి కంటే ముందు టికెట్ లేనివాడు రైలెక్కి కూర్చున్నట్టు మామలద్దారి కన్నా ముందుగా దూసుకెళ్ళిపోయి బాబా కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి వచ్చేశాడు డాక్టర్.
ఒక మహమ్మదీయుడి పాదాలకు నమస్కారం పెట్టను పెట్టను అంటూ అందరికంటే ముందు వెళ్ళి బాబాగారి పాదాలకు సాష్టాంగ పడ్డావు కదయ్యా.
చాలే ఊరుకో, నేను సాష్టాంగ నమస్కారం చేసింది నా కులదైవం ఆ శ్రీరామచంద్రుడికి.
ఓహో, ఆ శ్రీరామచంద్రుడు బాబాలో కనిపించారా నీకు?
నిజంగానే బాబా ఉన్నారే. మరి నా దైవం ఆ శ్రీరాముడు అంటే శ్రీరాముడు బాబా వేరువేరు కాదన్నమాట.
వెంటనే తన బస్సుకు వెళ్ళిపోయాడు డాక్టర్. బాబా తనకు తానుగా కబురు పెట్టే వరకు మసీదుకు వెళ్లకూడదని భీష్మించి కూర్చున్నాడు. కాని అనుకోకుండా అతని ప్రాణ స్నేహితుడు ఒకడు ఖాందేశ్ నుంచి రాగా నాలుగవ రోజు తప్పనిసరిగా మసీదుకి వెళ్లాల్సి వచ్చింది.
బాబా నమస్కారం. బాబా.
ఏమిటి, ఎవరైనా వచ్చి నిన్నెక్కడికి రమ్మని పిలిచారా ఏమి?
బాబా
ఇదిగో ఉదయ ప్రసాదం తీసుకో. అల్లా మాలిక్.
నారాయణ్ గావ్ నివాసి అయిన భీమాజీ పాటిల్ విపరీతమైన దగ్గుతో ఊపిరితిత్తులు క్షీణించిపోయి ప్రతి 5 నిమిషాలకు రక్తం కక్కుకుంటున్నాడు. వెంటనే సలహా కోరుతూ బాబా భక్తుడైన నానాసాహెబ్ చాందోర్కర్కి జబ్బు లక్షణాలన్నీ వివరిస్తూ ఉత్తరం రాశాడు. బాబాను శరణు వేడడం కంటే వేరే మార్గమే లేదని ఖచ్చితంగా రాశాడు. వెంటనే సిరిడి వెళ్ళిపోయి బాబా పాదాలపై వాలిపోయాడు భీమాజీ. బాబా భీమాజీ పరిస్థితిని గ్రహించి,
ఆ జబ్బు గత జన్మలోని పాపకర్మల ఫలితం, నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు
బాబా. అంత అంత మాట అనకండి బాబా, మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. నీ పాదాలే నాకు శరణ్యం బాబా, సర్వస్వ శరణాగతి వేడుకుంటున్నాను.
ఊరుకో, ఏడవకు, నీ కష్టాలు గట్టెక్కాయి. ఎంతటి పీడ బాధలున్నవారైనా సరే, ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ మాయమై సంతోషానికి దారితీస్తుంది. భీమాజీ, ఈ ఫకీరు దయగలవాడు, నీ రోగాన్ని తప్పక బాగు చేస్తాడు.
భీమాజీని భీమాబాయి ఇంట్లో బస చేయమని చెప్పాడు. ఆ చోటు అంతగా ఆరోగ్యకరమైన చోటు కాకపోయినా బాబా ఆజ్ఞ జవదాటడానికి వీల్లేదు. భీమాజీ రోగాన్ని బాబా రెండు స్వప్నముల ద్వారా కుదిర్చాడు. ఒకటి, వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యాలు కంఠోపాఠం చేయకపోవడంతో ఉపాధ్యాయుల చేత దెబ్బలు తినడం. రెండవ స్వప్నంలో వాడి ఛాతీపై పెద్ద బండను పెట్టి కిందకు మీదకి తొయ్యడం. ఈ రెండు బాధలతో జబ్బు పూర్తిగా నయమై భీమాజీ పాటిల్ ఇంటికి చేరుకున్నాడు. ఇదే విధంగా ఎంతోమంది భక్తులకు బాబా తన హస్తవాసి చేతను, కరుణాపూరితమైన చూపుల చేతను, ఆశీర్వాదం చేతను రకరకాల రోగాలను నయం చేశారు. నైజాం ఇలాకాలో నాందేడ్ అనే పట్టణం ఉంది. ఈ ప్రాంతంలో రతన్జీ షాపుర్జీ వాడియా ఒక శ్రీమంతుడు, ఎంతో సుగుణవంతుడు. దాన ధర్మాల విషయంలో ఇతనికి ఇతనే సాటి. మరి ఇతనికి లేనిదేమిటో, సంతానం ఒక్కటే. దాసుగణ మహారాజును కలుసుకుని తనకున్న బాధనంతా వివరించాడు. బాబాను దర్శించమని సలహా ఇచ్చాడు దాసుగణు. సలహా ప్రకారం సిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నాడు రతన్జీ. దక్షిణ రూపంలో 5 రూపాయలు బాబాకు సమర్పించుకుందామని వినయ విధేయతలతో బాబా వద్ద కూర్చొని,
బాబా, నా పేరు రతన్జీ. నాకు జీవితంలో ఏ లోటూ లేదు. నా తర్వాత నాది అని చెప్పుకునే వారసుడు లేడే అన్న బాధ తప్ప.
అల్లా మాలిక్, నాకు నీవు ఇవ్వదలచిన 5 రూపాయల దక్షిణ ముందు సమర్పించుకో. ఇందులో 3 రూపాయల 14 అణాలు అంతకు పూర్వమే నాకు ముట్ట చెప్పావు. మిగిలినది 1 రూపాయి బేడ మాత్రమే నాకివ్వు.
బాబా మనసులోని మాట పైకి చెప్పేసరికి నిర్ఘాంతపోయాడు రతన్జీ. కానీ బాబా చెప్పిన లెక్కేమిటో అతనికి అస్సలు బోధపడలేదు. పైగా రతన్జీ సిరిడీకి రావడం అదే మొదటిసారి. చివరకు మారు మాట్లాడకుండా మిగిలిన దక్షిణ సమర్పించుకొని పుత్రసంతానం కొరకు బాబాను మరీ మరీ ప్రాధేయపడ్డాడు.
చీకాకు పడకు, నీ కీడు రోజులు ముగిశాయి. అల్లా నీ మనసులోని కోరికను తప్పక నెరవేరుస్తాడు. ఊదీ ప్రసాదం తీసుకో.
ఊదీ ప్రసాదాన్ని పొంది బాబా వద్ద సెలవు తీసుకొని నాందేడు చేరుకున్నాడు. వెంటనే దాసుగణ మహారాజును కలుసుకుని సిరిడీలో జరిగినదంతా వివరించాడు.
రతన్జీ గారు, ఆనాడు బాబా చెప్పిన లెక్క సరిగ్గా సరిపోయింది.
సరిపోయిందా? ఎట్లా?
చెబుతాను వినండి. మన ఊళ్ళో ఉన్న మౌలాసాహెబ్ గారు ఒకరోజు మీ ఇంటికి రావడం జరిగింది. ఆ యోగి మీ ఇంటికొచ్చిన రోజు మీరు పెట్టిన ఖర్చు 3 రూపాయల 14 అణాలు. జ్ఞాపకం తెచ్చుకోండి. ఇకపోతే మిగిలిన 1 రూపాయి బేడ మాత్రమే బాబాగారు పుచ్చుకున్నారు. లెక్క సరిపోయిందిగా.
హే బాబా, నీవు సర్వజ్ఞుడవు, అనుమానం లేదు. మీరు మా ఊరి మౌలాసాహెబ్ గారు ఒక్కరే అని గుర్తించాను బాబా.
ఒకరోజు సాయంకాలం నేను సాయిబాబా ఆలయానికి వెళ్ళాను. అది హారతి సమయం. హారతి అనంతరం తీర్థప్రసాదాలు పుచ్చుకున్నాను. ఓ మూల కళ్ళు మూసి కూర్చొని మౌనంగా సాయినామస్మరణ చేసుకుంటున్నాను. నన్ను ఎప్పటినుంచి గమనిస్తున్నారో ఏమో, ఒక యువ జంట నా దగ్గరకు వచ్చి,
నమస్కారం మాస్టారు.
నమస్కారం.
క్షమించాలి, మీ ధ్యానాన్ని భంగపరిచాం.
అదేం లేదు, చెప్పండి.
సాయిబాబా సచ్చరిత్ర పారాయణలో మాకు కొన్ని ధర్మ సందేహాలు వచ్చాయి.
ఆహా,
అవి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాం.
చాలా సంతోషం, తప్పకుండా అడగండి, నాకు తెలిసినంత వరకు చెప్తాను.
థ్యాంక్ యూ మాస్టారు.
బాబా బతికున్న రోజుల్లో బాబాను దర్శించడానికి ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, ప్రతి ఒక్కరూ దక్షిణ చెల్లించుకోవాలంటారా?
అసలు దక్షిణ అడగడంలో బాబా ఉద్దేశం ఏమిటి?
అంటే ఇది దక్షిణ మీమాంస అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చెప్తాను వినండి. అసలు మొదట్లో బాబా దక్షిణ తీసుకునేవారు కారు, ఆ తర్వాత దక్షిణ తీసుకోవడం ప్రారంభించారు. అలాగని ప్రతివారిని దక్షిణ అడిగేవారు గారు, దక్షిణ ఇవ్వని వారిపైన కోపగించుకునేవారు గారు. ఇకపోతే దక్షిణ వసూలు చేయడంలో బాబా ఉద్దేశం ఏమిటో మూడు ముక్కల్లో చెప్తాను వినండి. భక్తులకు దానము త్యాగం గురించి నేర్పడం, ధనం మీద భక్తులకు గల వ్యామోహం అభిమానం పోగొట్టడం, వారి మనసులను శుభ్రపరచడం.
చాలా బాగుంది మాస్టారు.
అయినా అంత డబ్బు బాబాకి ఎందుకు చెప్పండి, ఆయన ఫకీరు కదా.
కాదని ఎవరన్నారయ్యా, దక్షిణ రూపంలో బోలెడంత డబ్బు వసూలైనా ఆ డబ్బును ఏ రోజుకు ఆ రోజు పంచిపెట్టేసేవారు. ఆ మర్నాడు ఉదయానికల్లా మళ్ళీ పేద ఫకీర్గా ఉండేవారు.
ఓహో,
అయితే మాస్టారు నాకు తెలియక అడుగుతాను, బాబా దక్షిణ పుచ్చుకోవడంలో ఏవైనా ప్రత్యేక పద్ధతులు ఉన్నాయంటారా?
మంచి ప్రశ్న వేసావా అబ్బాయి. దక్షిణ విషయంలో బాబా పద్ధతే ఒక విలక్షణమైన పద్ధతి. వారు అడగకుండానే మనం దక్షిణ ఇచ్చామనుకోండి, పుచ్చుకుంటారా లేక నిరాకరిస్తారా అనేది ఖచ్చితంగా చెప్పలేం. కొంతమంది అడిగితే ఇద్దాంలే అనుకుని ఊరుకునేవారి దగ్గర బాబా అసలు పుచ్చుకునేవారు గారు. ఇక్కడ మీకు ధర్మ సందేహం రావచ్చు, అసలు మన మనసులో ఉన్న మాట వారికి ఎలా తెలుస్తుంది అని. నాకు తెలుసు, మరి అదే తమాషా, అదే బాబాలో ఉన్న ప్రత్యేకత. వారి వద్ద భక్తులు ఏ విషయమూ దాచలేరు, ఎందుకంటే అతడు సర్వజ్ఞుడు. ఇంకో విషయం, ఒకవేళ మీరు ఎక్కువ దక్షిణ ఇచ్చినా కావలసినంత వరకే ఉంచుకొని మిగతాది మీకు తిరిగి ఇచ్చేస్తారు. ఒక్కొక్కప్పుడు ఇంకోలా కూడా జరుగుతుంది, చెల్లించిన దక్షిణ నుండి కొన్ని రూపాయలు తిరిగిచ్చి వాటిని పూజలో పెట్టుకో అనేవారు. దానివల్ల భక్తుడికి ఉత్తరోత్తర చాయలు జరుగుతుంది.
ఇది చాలా గొప్ప విషయం మాస్టారు.
బాబా దక్షిణ పద్ధతి చాలా చిత్రంగా ఉంది మాస్టారు.
మీకు బాబా ఆస్తిపాస్తులు ఏమిటో తెలుసా?
అయినా చెప్పడం కష్టం.
దక్షిణ బోలెడంత వసూలవుతుంది కదండి.
మీరు చాలామంది లాగే తప్పుడు అంచనా వేశారు.
అయితే ఆస్తిపాస్తులు లేవంటారా?
ఎందుకు లేవు? ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫిని, ఒక తంబిరేలు గ్లాసు, చంకలో సాటక, ఇవే
అంతే.
ఇంకో విషయం, ఖరీదైన వస్తువులు ఎవరైనా తెచ్చారనుకోండి వారిని కోప్పడేవారు. సిరిడీకి వచ్చే భక్తుల్లో ఉన్న లోభ ప్రవృత్తి, మోహ ప్రవృత్తులను నాశనం చేయడానికి బాబా రెండు వింత అస్త్రాలను ప్రయోగించేవారు. మొదటిది దక్షిణ. లోభగుణం ఉండేవారి దగ్గర బాబా గీచి గీచి దక్షిణ వసూలు చేసి 10 మంది కింద వినియోగపరిచేవారు. మోహప్రవృత్తి నశించి స్త్రీని మాతృమూర్తిగా చూడగలిగిన వాడే నా దయకు పాత్రుడు అనేవారు బాబా. పవిత్ర మాతృమూర్తి రాధాకృష్ణమాయని దర్శించి ఆమె చేతి ముద్ద తిన్న భక్తులకు ఇది సులభంగా సిద్ధించేది. పవిత్రమైన స్థలమందు పవిత్రునికిచ్చిన దానం ఆ దాత యొక్క యోగక్షేమాలకు అధికంగా తోడ్పడుతుంది. సిరిడీ కన్నా పవిత్ర స్థలమేది, అందున్న దైవం శ్రీ బాబా కన్నా యోగ్యుడెవడు దానం పుచ్చుకోవడానికి. ఒకరోజు దాసగణ మహారాజుకు సిరిడీ గ్రామంలోనే హరికథ చెప్పే అవకాశం వచ్చింది. మహారాష్ట్ర దేశాచారం ప్రకారం ఆడంబరంగా ఉండే అంగరఖా ధరించాడు. బాబా అనుమతి తీసుకుందామని వెళ్ళాడు. బాబా దాసుగుడిని యగాదిగా చూశాడు. తలపైన ఒక ఎర్రటి టోపీ, పొడవైన కోటు, లోపల ఒక చొక్కా, పైన ఉత్తరీయం, ఇదంతా చూసి,
ఏమో ఈ పెళ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబయ్యి ఎక్కడికి పోతున్నావు?
మన సిరిడీ గ్రామంలో హరికథ చెప్పటానికి వెళ్తున్నాను బాబా, మీ అనుమతి తీసుకుందామని వచ్చాను.
దానికి దుస్తులన్నీ ఎందుకు? అసలు హరికథలు ప్రారంభించిన వాడు నారద మహర్షి, కానీ ఇంతటి వేషధారణ అట్టహాసం ఆయనకు ఏనాడూ లేవు. చేతిలో వీణ పట్టుకొని హరినామ సంకీర్తన చేస్తూ త్రిలోక సంచారం చేస్తూ ఉండేవారు. ముందు వెంటనే వాటిని తీసివేయి, నా అనుమతి ఆశీర్వాదం నీకు తప్పకుండా ఉంటుంది.
అట్లాగే బాబా.
దాసుగను వెంటనే నడుము నుండి తల వరకు ఉన్న దుస్తులన్నింటినీ తీసివేసి బాబా పాదాల ముందు ఉంచి చేతిలో చిరుతలు మెడలో పూలమాలను మాత్రమే ధరించి హరికథను చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజున కౌపీనేశ్వర ఆలయంలో దాసుగను సాయి మహిమను పాడుతూ హరికథ చెప్తున్నాడు. పేదవాడైన చోల్కర్ బాబాను మనసులోనే ధ్యానించుకొని మొక్కుకున్నాడు.
బాబా, నేను పేదవాణ్ణి, నా కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవుతున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో గట్టెక్కి ఖాయమైన ఉద్యోగం దొరికినట్టయితే నేను షిర్డీ వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. నీకు కలకండ నైవేద్యం పెట్టి అందరికీ పంచిపెడతాను. బాబా, నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసే అదృష్టాన్ని నాకు కలగచేయి బాబా.
షిర్డీ వెళ్ళాలి, బాబా మొక్కుబడి చెల్లించుకోవాలి. ఎట్లా? సమస్య డబ్బు. చోల్కర్ బాబు ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అతని భార్య వచ్చి,
ఏమండి టీ తీసుకోండి. ఏమండి అలా ఆలోచిస్తూ కూర్చుంటే డబ్బు దొరుకుతుందా? ముందు టీ తాగండి.
ఎంత ఆలోచించినా మార్గం కనబడటం లేదు దుర్గా.
బాబా మీదే భారం వేస్తే సరి, బాబాయే దారి చూపిస్తారు.
బాగుంది, గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఎట్లా? మనమంతు ప్రయత్నం మనం చెయ్యాలి కదా.
పోనీ ఏం చేద్దామంటారు?
చూడు, సంసారానికి అయ్యే ఖర్చులో కొంతైనా తగ్గించుకోకపోతే డబ్బు నిల్వ చేయడం కష్టం. ఆ తర్వాత నీ ఇష్టం.
సరే అట్లాగే, ముందు టీ తాగండి, చల్లారిపోతుంది. చక్కెర సరిపోయిందా? ఎందుకైనా మంచిదని ఒక చెంచా చక్కెర ఎక్కువే వేశాను.
దుర్గా దుర్గా ఆగు, నాకు ఒక ఆలోచన తట్టింది.
ఏమిటి మళ్ళీ ఆలోచన?
అబ్బా, ఆ ఆలోచన ఏంటో చెప్పనీ నన్ను.
చెప్పండి.
రేపటి నుంచి మనం చక్కెర వేసుకోవడం పూర్తిగా మానేద్దాం. ఆ ఖర్చు మిగులుతుందిగా.
సరేనండి, మీరు నేను మానేస్తాం. ఇంట్లో మిగతా వాళ్ళు చక్కెర లేకుండా తాగరే.
తప్పదు, అంతకంటే మార్గం లేదు. నాకు బాబా దర్శనం ముఖ్యం.
నాకు అంతే. పట్టుదల మీ వంతు, సహకరించడం నా వంతు. సరేనా?
ఓ అట్లాగే.
కూడబెట్టిన డబ్బుతో షిర్డీ చేరుకున్నాడు చోల్కర్. బాపూసాహెబ్ జోగ్ గారికి అతిథిగా ఉన్నాడు. చోల్కర్, బాపూసాహెబ్ జోగ్ ఇద్దరూ కలిసి మసీదుకి వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారు.
బాబా, పరీక్ష పాసయ్యాను, ఖాయమైన ఉద్యోగం దొరికింది. ఇదంతా మీ ఆశీర్వాదమే బాబా.
జోగు
బాబా,
నీ అతిథికి టీ కప్పులో చక్కెర రెండింతలు వేసి ఇవ్వు.
అట్లాగే బాబా.
బాబా, ఈ సంగతి మీకు?
అల్లా మాలిక్, నాకు రావలసిన ఖండ చక్కెర నాకు ముట్టింది. మీరు ఎంత దూరాన ఉన్నా మీరు ఏ పని చేసినా నాకు తెలుస్తుంది. నేను మీలోనే ఉంటాను, మీ హృదయమే నా నివాస స్థలం.
బాబా తాలూకు కథలు ఎన్ని విన్నా ఈ రెండు బలుల కథ మాత్రం భలేగా ఉంటుంది. ఒకరోజు మసీదులో బాబా ముందు ఒక భక్తుడు కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ భక్తుడు,
బాబా, ఈ టిక్కు టిక్కు శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
అడుగో, ఆ గోడ మీద బల్లి టిక్కు టిక్కుమని పలుకుతోంది.
గోడ మీద ఆ బల్లి ఉంది, కానీ బల్లి పలకటేడు బాబా, ఆశ్చర్యంగా ఉంది. ఆ బల్లి పలుకు శుభమా అశుభమా?
శుభ సూచకవే. ఆ బల్లి తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి వస్తున్నదన్న వార్త విని ఆనందపడుతోంది.
ఏమిటి బల్లేమిటి, చెల్లెలేమిటి, అది ఔరంగాబాద్ నుండి షిర్డీ రావటం ఏమిటి? మీరేదో హాస్యానికి అంటున్నారు బాబా.
బాబా, ఎవరో మీకోసం గుర్రం మీద వస్తున్నారు.
బాబా, నేను ఔరంగాబాద్ నుండి మా ఊరు వెళుతూ మీ దర్శనం చేసుకుందామని షిర్డీలో ఆగాను. మీ దర్శన భాగ్యం దొరికింది బాబా. నా గుర్రం బాగా అలసిపోయింది, నేను వెళ్ళి నా గుర్రానికి ఉలవలు తెచ్చుకుంటాను. వెళ్ళవచ్చునా బాబా?
వెళ్ళు నాయనా.
గుర్రపురావుతూ వెళుతూ వెళుతూ తన వద్ద ఉన్న సంచిని బాగా దులిపాడు. అందులోంచి ఒక బల్లి పడింది.
అదుగో బల్లి గోడ మీదకు పరిగెత్తుకుంటూ వెళుతోంది, గమనించు.
అవునవును, ఆ బల్లి అతను విదిలించిన సంచిలోంచి పడింది.
అటు చూడు, ఆ రెండు బల్లులు సంతోషంతో గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి చూడు.
ఇదేమిటి బాబా, విచిత్రంగా ఉందే. ఆ రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకొని రావటం ఏమిటి? ఆ రెండు బల్లులు ఈ విధంగా కలుసుకోవటం ఏమిటి? కలుసుకుంటాయని మీరు ముందే చెప్పడం, ఆ బాబా,
బాబా మీరు సర్వజ్ఞులు, మీరు సర్వజ్ఞులు.
ఇది శ్రీ సాయి సచ్చరిత్ర ఆధ్యాత్మిక ప్రచార సమితి వారి సమర్పణ.